You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. Iti Bharatiya Swaram.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఫిబ్రవరి 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మనకి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. వందల మంది స్నేహితులు ఉంటారు, వాళ్లల్లో ఒక్కడిని బయట గుర్తుపట్టలేము, నిరంతరం టచ్ లోనే ఉంటారు. అక్కున చేర్చుకునే ఒక్క దగ్గరతనం కష్టం. నిత్యం ఎన్నో విషయాలు పంచుకుంటారు, కానీ ఏ విషయం మీద సమగ్ర జ్ఞానం దొరకదు. సామాజిక సంబంధాల మీదే పుట్టుకొచ్చిన డిజిటల్ ప్రపంచం అది. తెర మీద నడిచే అనుబంధాలవి. అనేకులకు ఒక్కడు, ఒక్కడికి అనేకులు అనేంత విస్తృత నెట్వర్క్ అది. కానీ ఏ ఒక్కరి సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందలేని వర్చువల్ లోకం అది. సోషల్ మీడియా ఇప్పుడు జీవితాల్ని అత్యంత ప్రభావితం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మనిషి లేకపోతే బయట ఉనికే లేదన్నంత తారాస్థాయికి మనస్తత్వాల్ని మార్చిన ఇంటర్నెట్ సాధనమది. అది నేటి తరాన్ని ఏ స్థాయికి చేర్చిందంటే వాళ్లంతా అదో ప్రపంచంలా మనుగడ సాగిస్తున్నారేమో అనిపిస్తుంది. మార్క్ జుకర్బర్గ్, ఎవరో తెలియని ఫేస్బుక్ స్నేహితులు ఎంతో మంది, వారి రోజు మొదలయ్యేది ముగించేది సామాజిక మాధ్యమాలతోనే. పక్కనున్న తల్లిదండ్రులకు, పార్ట్నర్కి, అన్నా చెల్లెళ్లకు శుభోదయాలు, గుడ్ నైట్లు చెప్పే అలవాటు ఉండదు. కానీ యావత్ ఫ్రెండ్స్ అందరికీ పబ్లిక్లో మంచి సూర్యోదయ చిత్రం ఉన్న పోస్ట్తో గుడ్ మార్నింగ్ పలుకుతారు. ఇక వీళ్ళు చెప్పే గుడ్ నైట్ ఏ తెల్లవారుజామున అయి ఉంటుంది. ఇంత తలమునకలైపోయిన సోషల్ మీడియా జీవులకు ఫేస్బుక్ మొదలెట్టిందెవరో తెలియకపోతే ఇక అతగాడి జీవన శైలితో సంబంధమే ఉంటుంది. గత నెల తన బిడ్డలతో గడిపేందుకు, సమయాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కొన్ని రోజుల పాటు సామాజిక మాధ్యమాల్లో దూరం పాటించాడు. ఈ విషయాన్ని అతడే పోస్ట్ చేశాడు. ఇక మరో విషయం లేదంటూ అదే పనిగా సామాజిక మాధ్యమాలకు అంకితమైపోయే వారికి అతడు చేసిన మరో అద్భుతం గురించి తెలియాలి. ప్రతి ఏటా తాను ఓ సవాల్ తీసుకుంటాడు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అని. మరి గతేడాది ఏం చేశాడో తెలుసా? అమెరికాలోని ప్రతి స్టేట్ని తిరిగాడు. 365 మైళ్లు పరిగెత్తాడు. ఇంటి కోసం నూతన సాంకేతికత ఎంతో తనకు తానే అనుసంధానించుకున్నాడు. ఏఐతో అది కూడా 25 పుస్తకాలు చదివాడు. చైనీయుల భాష అయిన మాండరిన్ని నేర్చుకున్నాడు. ఇదంతా తన వృత్తి జీవితం, మరీ ముఖ్యంగా వైవాహిక జీవితం, కుటుంబ జీవితం నుంచి వెసులుబాటు చూసుకుని సామాజిక మాధ్యమాల్లోనూ ఉంటూ అతడి నోటెంట ఈ మధ్య ఓ మాట తరచు వినిపిస్తోంది, టైం వెల్ స్పెంట్. సామాజిక మాధ్యమాల్లో నాణ్యమైన సమయాన్ని గడపడంలో ఏదో ఇబ్బంది అతడి దృష్టికి కూడా వెళ్ళింది. ఇక ఆపిల్ కంపెనీ సీఓ టిమ్ కుక్ అయితే పిల్లల్ని సామాజిక మాధ్యమాలకు దూరం పెట్టాల్సిందిగా కోరాడు. కొన్ని రోజుల క్రితమే లండన్లోని ఓ కళాశాల విద్యార్థుల బృందంతో మాట్లాడిన ఆయన మితిమీరిన సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు వివరించాడు. పనికిరాని అల్పమైన విషయాలతోనే కాలం వృధా చేయడం, ఆన్లైన్ ట్రాల్స్తో సమస్యలు తెచ్చుకోవడం, మిగతా వాళ్లు తమ గురించి ఏమనుకుంటున్నారోననే విషయం గురించి ఎక్కువ మదనపడటం, ఇలాంటి పోకడలన్నీ యువతను నిర్వీర్యం చేస్తోంది అని ఆయన ఉద్దేశం. జరుగుతోంది కూడా ఇదే. సెల్ఫీల గోల పతాక స్థాయికి చేరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి కారణం లైక్ల కోసం వెర్రోళ్ళ అవడమే కదా. తన ప్రపంచాన్ని విస్తరించుకోవాలని తెలియని అనేక మందిని స్నేహితుల జాబితాల్లో కలిపేసుకుని ఆ తర్వాత వాడెవడో, నిజంగా వాడో కాదో, మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చి వ్యక్తిగత విషయాల మీద ఏదో కామెంటో పోస్టో పెట్టేస్తే ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు చూస్తున్నాం. కొందరు ఆన్లైన్ స్టాకర్ల బారిన పడి వేధింపులకు గురైన పరిస్థితి తెలిసిందే. వాస్తవంలోకి తండ్రి కోప్పడిన విషయం దగ్గర నుంచి తాను ఒంటరిగా ఊరెళ్తున్న వ్యవహారం వరకు ప్రతిదీ పబ్లిక్ లోకి ఎక్కేయడమే. మన బలహీనతల గురించి ఒకప్పుడు ఇంటర్వ్యూల్లో అడిగేవారు. వాటిని అధిగమించేందుకు ఏం చేస్తుంటారనేది చాలా విలువైన ప్రశ్న. కానీ మనకున్న ప్రతి బలహీనతను ఆన్లైన్లోకి ఎక్కించడం మాత్రం అత్యంత ప్రమాదకరమైన పోస్ట్ అని తెలుసుకోవాలి. వాటిని ఆసరాగా చేసుకుని ఆగంతకులు వెంటబడతారనే స్పృహ ఎంతమందికి ఉంది? ఈ వర్చువల్ సామాజిక సంబంధాలు మరో రకంగా అసలు బంధాల్ని ఎంత బలహీనంగా మారుస్తున్నాయనే విషయంపై పెద్ద చర్చే మొదలైంది. మీ మానవత్వాన్ని లైకుల్లో పాపులారిటీలో వెతుక్కోకండి. కొన్ని జీవితాల్ని మంచిగా తడిమి చూడండి, ప్రజలకు సేవ చేస్తూ కొలుచుకోండి అని టిమ్ అన్న మాటలు అక్కడి పాశ్చాత్య ప్రపంచానికే కాదు, ఇక్కడి వారికి కూడా నేటి జీవన శైలి పాఠాలే. ఇదివరకు ఏ దేశం ప్రాంతానికి చెందిన ప్రత్యేకతలు పోకడలు అక్కడికే పరిమితమయ్యేవి లేదా చాలా ఆలస్యంగా మిగతా వారికి అందేవి ఇంకేవి. ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా ప్రపంచం అన్ని వాస్తవ ప్రాంతాలని సమాజాలని ఒకేసారి తడుముతోంది. ప్రతి ప్రత్యేకత పోకడ క్షణాల్లో ఇక్కడికి సుపరిచితమవుతున్నాయి, ట్రెండింగ్ అవుతున్నాయి. అలా అని సామాజిక మాధ్యమాల వల్ల అందరం కలిసే ఉన్నామనే భావన సరైంది కాదు. అది అన్ని హద్దులు చెరిపేసిందని లేదు, పైపెచ్చు ఇప్పుడున్న పెద్ద సమస్య సోషల్ మీడియా ప్రజల్ని మానసికంగా విడదీస్తోంది, సామాన్యుల ఆలోచన తీరుని కొన్ని అరాచక శక్తులకు అనుకూలంగా మార్చేందుకు సాధనంగా ఉపయోగించబడుతోంది. నకిలీ వార్తల్ని విషయాల్ని భారీ ప్రపంచంలోకి తెచ్చి పెను నష్టానికి కారణమవుతోంది. వైరల్ అనే విషయమే భావోద్వేగాలకు సంబంధించిన పోస్టుల వ్యవహారం, వీటిల్లో కొన్ని వినాశనానికి ఆందోళనకి ఆయుధాలవుతున్నాయి. ఇదొక వర్చువల్ యుద్ధం, కానీ దాని ఫలితాలేవి వర్చువల్గానే ఆగిపోవు, వాస్తవ జీవితాన్ని కుదిపేసేంత శక్తివంతంగా ఉంటున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచాన్ని కలిపేసే అవకాశాన్ని ఇచ్చింది, ఎన్నో విషయాల గురించి లోతైన అధ్యయనం చేసేందుకు మార్గం వేసింది. కానీ సామాజిక మాధ్యమాలు వచ్చాక ఇంటర్నెట్ వినియోగం చూస్తే ఎక్కువ భాగం అర్థంలేని చాటింగ్లకి, ట్రివియల్ విషయాల పోస్టింగ్లకే ఖర్చు పెట్టేస్తున్నారనే విషయాన్ని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ బంధాలు అంత దృఢంగా ఉండవు. వర్చువల్గా సామీప్యత ఉన్నా పూర్తిగా వ్యక్తులకు దగ్గరయ్యే అవకాశం చాంతాడంత ఫ్రెండ్ లిస్టులు, గ్రూపులు, కమ్యూనిటీలు అందించలేవు. ఇక స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోకి చేరాక, అవి శరీరంలో ఒక భాగంగా మారాక సోషల్ మీడియా మరో గొంతుకయ్యింది. విపరీతంగా సోషల్ మీడియాను వాడుతున్న వారికి కుంగుబాటు సమస్యకు ఏదో లింకు ఉందనే చర్చ మొదలైంది. సైబర్ బులీయింగ్, ఆన్లైన్ హెరాస్మెంట్, ట్రాలింగ్ ఇలాంటి వేధింపులన్నీ జీవన శైలిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అవి ఓ నీడలా వెన్నాడుతూ ఆ వ్యక్తి భూమి మీద ఎక్కడున్నా భద్రతను అనుభూతి చెందలేకపోతున్నాడు. సోషల్ మీడియా ప్రపంచం నుంచి బయటకు రాలేక, దానిలో ఉంటూ ఇబ్బంది పడలేక చాలా మంది ఆత్మన్యూనతకు లోనవుతున్నట్టు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకప్పుడు ఓ మంచి పుస్తకాన్ని పూర్తిగా చదివి అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకునే విచక్షణ, వివేకం ఉండేవి. ఇప్పుడు దానికి సమయాన్ని మింగేస్తున్న అనేక చిన్న చిన్న విషయాల పరిజ్ఞానం అంత ఆరోగ్యకరం కాదు అనే వాదనని అస్సలు కొట్టిపారేయలేం. కొత్త జ్ఞానం గురించి పక్కన పెడితే అసలు చదువులకే అవి ఎసరు తెస్తున్నాయి. వారి చిటిపొట్టి సందేశాల భాషకు అలవాటై సబ్జెక్టు పుస్తకాల్ని బుర్రల్లోకి ఎక్కించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. పలకరింపులు, ఆహ్వానాలన్నీ ఆన్లైన్లోకి చేరాక ముఖం చూసి నవ్వడం, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం వంటివన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. ఎవరో మరెవరో వ్యక్తిని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది నచ్చని వ్యక్తులు కామెంట్ బ్లాక్స్లో ఒకరిని ఒకరు మానసికంగా హతమార్చేయడం చూస్తున్నాం. వాళ్ళెప్పుడు కలవరు, అప్పటి వరకు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలను ఉండవు. ఏ చెత్త పడితే ఆ చెత్త పెట్టేందుకు అనేక అడ్డదారులున్న సోషల్ మీడియాలో ఎక్కువ చెత్తే మన తెర మీదకి రావడం, అవి వైరల్ అయ్యి ఆ చెత్తను టీవీ ఇతర మాధ్యమాల ద్వారా నట్టింట్లోకి ఓడవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇక్కడ మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది యుక్త వయస్కులే. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, వారు కొత్త తరమే కాదు ముందు తరానికి విపరీత దూరంలోకి నెట్టేస్తున్న అంతరాలు సోషల్ మీడియా పుణ్యమే. లివింగ్ రూమ్ లో సోఫా సెట్ మీద కూలబడి కొడుకు ఆన్లైన్లో ఏ అమ్మాయిని కించపరుచుతూ ఏ సమస్యలోకి దిగిపోతున్నాడో అన్నం తినిపించే అమ్మకు తెలియదు. కూతురు కళ్ళెదుటే తిరుగుతున్నా, కలిసి కుటుంబంతో మిసులుతో ఉన్నా ఎందుకు ఒంటరితనంతో బాధపడుతుందో వైఫై సౌకర్యాన్ని పెట్టించిన తండ్రికి అర్థం కాదు. ఒడిలో తలపెట్టి అన్యోన్యంగా హత్తుకున్న జీవిత భాగస్వామితో డిస్కనెక్ట్ అయ్యి వికృత పోకడలున్న కొన్ని సోషల్ మీడియా యాప్లో మరో ప్రియురాలి ప్రొఫైల్ స్వైప్ చేసే విపరీత మనస్తత్వాలకు వేదిక అవుతోంది. దూరాల్ని దగ్గర చేసే, సమయాన్ని పదిలం చేసే, బంధాలకు కావలి కాచే, సంబంధాల్ని విస్తరించే అంటూ మొదలైన సోషల్ మీడియా అనుబంధం ఇప్పుడు ఇలాంటి ప్రతికూలతల వల్ల అసలు మంచికి దూరం చేస్తోంది. ఒక వ్యసనం దశకి చేరుకుని ఉన్న చోటునే బతికేసే కాల్పనిక జీవితంలోకి తీసుకెళ్లక ముందే దానికంటూ కొన్ని పరిధులు తమకు తామే పెట్టుకోవడం మంచిది. అర్థవంతమైన చాటింగ్ తో సమయాన్ని జాగ్రత్త చేసుకోవడం, పోస్ట్ పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం, షేర్ కొట్టేప్పుడు విషయాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడం, కామెంట్ చేసేటప్పుడు విచక్షణ కోల్పోకపోవడం, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్ని వివేకంతో వాడటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాని యాంటీ సోషల్ కాకుండా కాపాడతాయి. ఎవరో బాల్యమిత్రుడితో సంబంధం తెగిపోయి పదేళ్లు గడిచాక వాడి ప్రొఫైల్ కనిపిస్తే హృదయంలో తడిచేరే అనుభూతి తెలుస్తుంటే సోషల్ మీడియాని ఆస్వాదిస్తున్నట్టే. తప్పిపోయిన బిడ్డ ఆచూకీని ఇవే సామాజిక మాధ్యమాలు చాలాసార్లు వెతికి దక్కించాయి. నీ సుఖమే నే కోరుకున్నా అని ప్రేమత్యాగుల విరహాన్ని చల్లారుస్తూ నిరంతరం ప్రియురాలి క్షేమ సమాచారాన్ని టచ్లో ఉంచిన కథలు సోషల్ మీడియా అంకితాలే. ఒంటరైన వారికి ప్రపంచాన్ని తెరిచి మానసికంగా అందరి వాళ్లను చేసిన అద్భుతాలు సామాజిక మాధ్యమాల గొప్పదనమే. సోషల్ మీడియాను విచక్షణతోనూ వివేకంతోనూ వాడితే వారంతా అధోలోకం అధో ప్రపంచం మనుషులనే ట్రాల్ నుంచి బయటపడచ్చు. ఈ మాట ఈ వ్యాసం గురించి బాగా ఆలోచించి వీలుంటే లైక్ కొట్టండి అని చెప్తాను నేను. ఉపయోగం అనుకుంటేనే షేర్ కూడా చేయండి. ఇక నుంచి అర్థవంతంగా పనికొంచే పబ్లిక్ పోస్టులు పెట్టండి. వచ్చే ఏడాది నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది సామాజిక మాధ్యమాల్లో ఉంటారనేది ఓ అంచనా. 2022 నాటికి 37 కోట్ల మంది సోషల్ మీడియా మనుషులు భారత్కు చెందిన వారే ఉంటారట. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఫేస్బుక్ లో సుమారు 200 కోట్ల మంది, వాట్సాప్ లో 100 కోట్ల మంది, మెసెంజర్ లో మరో 100 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇక క్యూక్యూ వీ చాట్లలో 85 కోట్ల మంది చొప్పున, క్యూజోన్ ఇన్స్టాగ్రామ్లో 60 కోట్ల మందికి పైగా, టంబ్లర్, ట్విట్టర్, బైడు, టైబా, స్నాప్చాట్, స్కైప్, సినా వైబోల్లో 30 కోట్ల మంది యూజర్స్ ఉన్నారని లెక్కలు. వైబర్, లైన్, పింట్రెస్ట్, వైఫై, లింక్డ్ఇన్, బీబీఎం, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో 10 కోట్ల మార్కుని దాటింది యూజర్స్ సంఖ్య. మీరు అస్సలు ఇప్పటి వరకు వినని సోషల్ మీడియా యాప్స్ 100కు పైగానే ఉన్నాయి. మీరు మాట్లాడేది వ్యక్తో కాదు అనుమానమే కలిగించని విధంగా కబుర్లు చెప్పే చాట్ బ్యాట్లు ఒక్క ఫేస్బుక్ మెసెంజర్లోనే 33,000కు పైగా ఉన్నాయట. ఏదో ఒక సామాజిక మాధ్యమం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్స్ లో సగటున ఒక్కొక్కరు 7.6 సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉంటున్నారు. ఒక్కో సభ్యుడికి ఫేస్బుక్ స్నేహితుల సగటు 155 మంది. 27 కోట్ల నకిలీ ఖాతాలున్నాయనేది మరో అంచనా. మెసెంజర్, వాట్సాప్ ద్వారా రోజుకి 6,000 కోట్ల సందేశాలు వెళ్తున్నాయి. ట్విట్టర్లో సెకండ్కి 600 ట్వీట్లు వెళ్తాయి, అంటే రోజుకి 50 కోట్ల ట్వీట్లు. యూట్యూబ్లో ప్రతి నిమిషం సుమారు 300 గంటల నిడివి ఉన్న వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. ప్రతిరోజు దాదాపు 100 కోట్ల గంటల నిడివి ఉన్న వీడియోస్ని జనం చూస్తున్నారట. యూట్యూబ్లో డిస్పాసియో అనే వీడియోకి 436 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఇన్స్టాగ్రామ్లో రోజుకి 10 కోట్ల కొత్త ఫోటోస్ అప్లోడ్ అవుతున్నాయట. ఇప్పటి వరకు 4,000 కోట్ల ఫోటోస్ షేర్ అయ్యాయి. రోజుకి 420 కోట్ల లైక్స్ నమోదవుతున్నాయి. ఈ లెక్కలు వింటుంటే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ప్రియమైన మీతో కార్యక్రమంలో వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Now you are listening to Mayan Media, the voice of India.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయన మనిషి నంక జరంత కళాపోసనుండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
Voice of India, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamir Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Namaskaram, idi naa swaram, nenu mee Suma, meeru vintunnaru Mind Media, the voice of India, idi bharatiya swaram.
Mind Media Twitter tokaleni pitta 90 yamadale velthundi, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. విజయం అంటే రణక్షేత్రం, రక్తపాతం కాదు, గెలవడం, తనలోని శత్రువులను మాలిన్యాలను తుదముట్టించడం, తనపై తాను యుద్ధం ప్రకటించుకుని అందులో గెలవాలంటే అపారమైన ఆత్మశక్తి కావాలి. ఈ యుద్ధంలో గెలిచిన వాడే జయుడవుతాడు అంటుంది జైన ధర్మం. ఇంకోటి జినుడవుతాడు అని కూడా అంటుంది. ఆశల కన్నా ఆశయం, సామ్రాజ్యం కన్నా చైతన్యం ముఖ్యమని నమ్మిన పాదాల ముందుకు వచ్చిన రాజ్యాధికారాన్ని, అంతులేని సంపదలను తృణప్రాయంగా భావించిన వాడే బాహుబలి. అతని కథ నిత్య స్మరణీయం. నేను చెప్పే బాహుబలి రాజమౌళి తీసిన సినిమా గురించి కాదు. జైన ధర్మ ప్రచారకులను తీర్థంకరులు అంటారు, అంటే తరింపజేసేవారు అని అర్థం. వీరు 24 మంది. వీరిలో చివరివాడు వర్ధమాన మహావీరుడు, మొదటివాడు ఋషభదేవుడు. ఇతన్నే ఋషభనాథుడు, ఆదినాథుడని కూడా పిలుస్తారు. ఇతనికి 2 భార్యలు. మొదటి భార్య సంతానంలో పెద్దవాడు భరతుడు, రెండో భార్య కుమారుడు బాహుబలి. తన రాజ్యంలో అయోధ్యను పెద్ద కొడుకు భరతుడికి, తక్షశిలను బాహుబలికి ఇచ్చి ఋషభదేవుడు తపస్సుకు వెళ్లిపోయాడు. భరతుడు రాజ్య విస్తరణ కాంక్షతో తమ్ముడితోనే యుద్ధానికి సిద్ధపడతాడు. పెద్దలు వారించి జనక్షయం కన్నా వారిద్దరూ నిరాయుధులుగా తలపడి గెలిచిన వారు రాజ్యాన్ని పొందేలా ఒప్పిస్తారు. ద్వంద్వ యుద్ధంలో బాహుబలి ముందు భరతుడు నిలవలేక నిబంధనలు ఉల్లంఘించి చక్రరత్నమనే ఆయుధాన్ని తమ్ముడి మీద ప్రయోగించాడు. ఆగ్రహించిన బాహుబలి తన ఉక్కు పిడికిలతో అన్న తల బద్దలు కొట్టబోతాడు. కానీ అదే క్షణంలో ఆయనలో అంతర్మథనం ప్రారంభమవుతుంది. అశాశ్వతమైన రాజ్యం సంపదల కోసం సొంత సోదరుడినే చంపాలనుకోవడం తప్పు అని భావించాడు. తన రాజ్యాన్ని కూడా ఏలుకోమని తన సోదరుడికి చెప్పి వైరాగ్యంతో తపోసీమలకు వెళ్ళిపోయాడు. త్రయోత్సర్గ, ఇదో సమాధి స్థితి. నిశ్చలంగా ఒకే చోట కదలకుండా నిలబడి ఆత్మ సాధన చేయడం. యోగ మార్గంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే ఈ స్థితిలో తపస్సు చేయగలుగుతారు. బాహుబలి తన తపస్సుకు ఇదే మార్గాన్ని అనుసరించారు. శరీరం నిండా లతలు అల్లుకున్నా, చీమలు పాములు పాకుతున్నా శిలా విగ్రహంలా నిలబడి ఆయన తపస్సును కొనసాగించినా ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. అప్పుడు తండ్రి ఋషభదేవుడు అహంకారం అనే ఏనుగును దిగు అని సందేశం పంపారు. బాహుబలి అహంకార విముక్తిని, తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందాడు. తర్వాత తీర్థంకరుడిగా జైన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. బాహుబలి కథే ఒక సందేశం. ఆత్మ విజయమే అసలు విజయం, ఆత్మబలమే మహాబలం అని నిరూపించారు. ఆశ అహంకారం అనే రెండు బాహువులను నిర్వీర్యం చేసి తపస్సు జ్ఞానం అనే దివ్య బాహువులను పొందిన మహనీయుడు బాహుబలి. ఉపవాసం, ధ్యానం, పరోపకారం, తీర్థంకరుల బోధనల్ని ఆచరించడం జైనుల నిత్య జీవనశైలి. జైనులు బాహుబలిని గోమఠేశ్వరుడని కూడా ఆప్యాయంగా పిలుచుకుంటారు. శ్రావణ బెళగొడలోని గోమఠేశ్వరుడి 57 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చంద్రగిరి కొండల్లో చాముండరాయ సేనాపతి నిర్మించారు. 12 ఏళ్లకోసారి ఆయనకు మహామస్తకాభిషేకం చేస్తారు. ఇప్పుడు వచ్చే 15 ఫిబ్రవరి నుంచి మహామస్తకాభిషేకం నిర్వహించనున్నారు గోమఠేశ్వరులోని గోమఠేశ్వరుడికి. ఆ సందర్భంగా నేను ఇది మీతో చెప్పడం జరిగిందనమాట. అమ్మాయి బాణం వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? టార్గెట్ మీద బుల్స్ ఐ ఉంటుంది కదా, అది బదలవ్వాల్సిందే. ఆర్చరీలో ఏకలవ్యుడు అర్జునుడు పేర్లైనా అస్సలు ఒక్క క్రీడాకారునినైనా తలుచుకోరా. ఇక గుర్తు తెచ్చుకోండి, జోలా బెనర్జీ అనే పేరు. ఈ బెంగాలీ బాణమే భారత మహిళా విలుకారణులకు ప్రేరణ అయ్యింది. దేశానికి అంతర్జాతీయ పతకాలను తెచ్చే సంకల్పంతో విసిరిన బాణంతను. 9 ఏళ్ల వయసులో ఆర్చరీ శిక్షణ మొదలుపెట్టిన డోలా ఒలింపిక్ విలువిద్య పోటీల్లోకి ప్రవేశించిన తొలి భారత మహిళగా కితాబును అందుకుంది. ఆర్చరీ విభాగంలో అర్జున అవార్డు దక్కించుకున్న తొలి మహిళా విలుకారిణి ఆమె. కలకత్తాకు దగ్గరలోని బారానగర్లో 1980 జూన్ 2 జన్మించింది డోలా బెనర్జీ. అశోక్ బెనర్జీ, కల్పన బెనర్జీ అమ్మా నాన్నలు. అన్న రాహుల్ బెనర్జీ కూడా విలుకాడే. ప్రముఖ బాలీవుడ్ సింగర్ షాన్, సాగరిక తన చిన్నాన్న పిల్లలు. స్థానిక రాజకుమారి మెమోరియల్ హై స్కూల్లో చదువుకున్న డోలా తన 9వ ఏట బారానగర్ ఆర్చరీ క్లబ్ లో శిక్షణ మొదలుపెట్టింది. 1990లో షిల్లాంగ్ లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. 2001లో అమరావతిలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో రికర్వ్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2002లో కోల్కతాలో జరిగిన పోటీలతో పాటు 2007లో విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 17 ఏళ్ల వయసుకే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మారిన డోలా 1997లో లాంగ్ క్వీ ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లోకి అడుగుపెట్టింది. 1999లో బీజింగ్ ఆసియా ఛాంపియన్షిప్, 2001లో జరిగిన హాంకాంగ్ ఆసియా ఛాంపియన్షిప్ పోటీలతో పాటు 2003లో మయన్మార్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 2004లో జరిగిన వేసవి ఒలింపిక్స్ లో పాల్గొని మహిళల వ్యక్తిగత విభాగంలో 13వ ర్యాంక్లో నిలిచింది. 2005లో ఢిల్లీలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదే సంవత్సరం యూరోపియన్ గ్రాండ్ ప్రీలో టోర్నమెంట్ తో పాటు గోల్డెన్ యూరో గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ లో బంగారు పతకాన్ని గెలుచుకుని గ్రాండ్ ప్రీ విభాగాల్లో కొత్త ఒరవడిగా నిలిచింది. 2006లో ఆర్చరీ ప్రపంచ కప్ పోటీలో క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకి చెందిన యూమి కిమ్ చేతిలో తొలిసారిగా పరాజయాన్ని చవిచూసిన తను ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అదే సంవత్సరం కొలంబో ఎస్ఏఎఫ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత షాంఘై ప్రపంచ కప్ పోటీలో పాల్గొని 4వ స్థానంలో నిలిచింది డోలా. 2007 డిసెంబర్లో దుబాయ్లో జరిగిన మహిళల వ్యక్తిగత విభాగం రికర్వ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్స్ లో ప్రణీత వర్ధినేని బొంబేయాల దేవితో కలిసి భారత తరఫున ప్రాతినిధ్యం వహించిన డోలా ఫైనల్స్ లో ఈ రెండు విభాగాల్లోనూ పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమిని తేలిగ్గా తీసుకోలేదు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో దీపికా కుమారి బొంబేయాల దేవితో కలిసి రికర్వ్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. విలు విద్యలో ఆమె ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అందుకుగాను 2005లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. ఆర్చరీలో ఈ అవార్డును అందుకున్న తొలి మహిళగానే కాక గొప్ప క్రీడాకారిణిగా స్ఫూర్తిగా నిలిచింది డోలా బెనర్జీ. ఇక నిన్నటి ప్రేమనిమితో కార్యక్రమంలో నేను చెప్పాను, పుస్తక పఠనం అంటే వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా ఉంటాయి కానీ పుస్తక పఠనం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళని. అంటే చేతిలో ఫోను, ఇంట్లో టీవీ, టేబుల్పై కంప్యూటర్, ఒళ్ళో ల్యాపీ, వీడియో గేమ్స్, 3D ఆటలు, ఇంకెక్కడ పుస్తకాలు ఉంటాయి చెప్పండి అని అన్నాను కదా. అంటే అక్కడ మనిషికో యాపిల్ ఫోన్ ఉంటుంది, గదికో ప్లాస్మా టీవీ ఉంటుంది, వర్చువల్ రియాలిటీ గేమ్స్, మనకంటే ఎన్నో రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అయినా కూడా అక్కడి వారికి పుస్తకాలంటే పిచ్చి. మనం ఆ అంటే అనుసరించే అమెరికాలో పుస్తక పఠనంలో మాత్రం మనం వీళ్ళని అనుకరించట్లేదు. సెలవులు వస్తే ఊర్లకి టూర్లకి బయలుదేరతాం కదా మనం, అమెరికాలో అయితే లైబ్రరీలకు వెళ్తారట. పిల్లలందరినీ తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్ళి పుస్తకాలు చదువుతారు, చదవడం అలవాటు చేస్తారు. ఇదంతా అక్కడ ఒక పండగలా చేయడం పరిపాటి. వచ్చిన సెలవుల్లో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం అక్కడి గొప్ప. ఆంగ్ల బోధనలో భాగంగా అక్కడ పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలల్లో పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం, రివ్యూలు రాయడం వంటివి నిత్య కృత్యాలు. నవలలు, కథలు, కవితలు, ఇతర పుస్తకాలు విద్యార్థులతో చదివిస్తారు. వారికి ఏది ఇష్టమో అదే ఎంచుకొనిస్తారు. రచనలు, నవలల్లో పాత్రల తీరుతెన్నుల మీద పరీక్షలు పెడతారు. పుస్తక రచయితల్ని విద్యాలయాలకు పిలిపించి పిల్లలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల అక్కడ విద్యార్థి దశలోనే సృజనాత్మకత అలవడుతుంది, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. అమెరికాలోని భారతీయ సంతతి పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది. మన దేశంలో ఖాళీ దొరికితే ఏ వీడియో గేమో, ఏ ఛానల్లో కార్టూన్ షోలో చూసేస్తూ ఉంటారు పిల్లలు. అమెరికాలో ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివే పిల్లలనే ఎక్కువగా చూస్తాం. 4-5 తరగతులకు వచ్చేసరికి సొంతంగా రచనలు చేసే స్థాయిలో పిల్లల సామర్థ్యం ఉంటుంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. డల్లాస్ కి చెందిన డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ కుమార్తె సుహాని ఇలాగే 5వ తరగతిలోనే పుస్తకం రాసింది. దీన్ని వారి పాఠశాలే ప్రచురించింది. ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం అక్కడి చాలా పాఠశాలల్లో చూస్తూ ఉంటాం. పిల్లలే కాదు, పెద్దలు సైతం పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. న్యూయార్క్ నగరంలో మెట్రో ట్రైన్స్ లో ఎక్కువ మంది పుస్తకాలు చదువుతూ కనిపించడం ఇందుకు నిదర్శనం. ప్రయాణాల్లో వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు, సెల్ ఫోన్ చూసుకునేవారు చాలా తక్కువ. మన దేశంలో పాఠ్య పుస్తకాలు తప్ప మిగతా రచనలు చదవడం అరుదు. పాఠ్య పుస్తకాలు చదివితే మరో 2 మార్కులు ఎక్కువ వస్తాయి కదా అనే భావన ఇక్కడి తల్లిదండ్రుల్లో ఉండదు. అంటే అమెరికాలోని తల్లిదండ్రుల్లో ఇంట్లో పెద్దలు టీవీ చూడకుండా పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. దీంతో పిల్లలు ఆధారలోనే నడుస్తారు. పిల్లలతో పెద్దలు కలిసి కూర్చుని చదవడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ మంచి అలవాటు. వారికి చదవడంలో ఉన్న ఆనందాన్ని ఒక్కసారి పరిచయం చేస్తే తర్వాత వారికి ఎవరు చెప్పనవసరం లేదు అనేది అక్కడి వారి అభిప్రాయం. చిన్నప్పటి నుంచి అలవాటు చేయడానికి ముందుగా బొమ్మల కథలతో మొదలు పెడతారు. స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ని చూపిస్తారు. పండగ పుట్టినరోజు వంటి విశేష రోజుల్లోనూ పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఫ్రికన్ అమెరికన్ హిస్పానిక్ జాతులకు చెందిన వారు తమ పిల్లలు తమ మూలాలు మర్చిపోకూడదు అని అటువంటి పుస్తకాలు తెచ్చి చదివిస్తూ ఉంటారు. ఇంట్లో లైబ్రరీ పెట్టలేకపోయినా ఒక బీరువాయినా ఏర్పాటు చేస్తారు. పిల్లలకి అందులోని పుస్తకాలని పరిచయం చేసి ఆసక్తి పెంచుతారు. ఇక అమెరికాలో గ్రంథాలయాలు అద్భుత సేవలు అందిస్తూ ఉంటాయి. లక్షల కొద్ది పుస్తకాలు కొలువుదీరు ఉంటాయి. పెద్దలు పిల్లలకు ప్రత్యేక పఠన గదులు ఏర్పాటు చేస్తారు. ఆంగ్ల పుస్తకాలే కాదు, ఇతర దేశ భాషా సాహిత్యాలు అందుబాటులో ఉంచుతారు. పిల్లలు ఇష్టపడే కాల్పనిక సాహిత్యం విరివిగా దొరుకుతుంది. అమెరికాలో ప్రతి ఇంట్లో కనీసం 104 బాల సాహిత్యం పుస్తకాలుంటాయని ఒక సర్వేలో తేలింది. కొత్త పుస్తకం విడుదలవుతోంది అంటే వాళ్ళందరూ బారులు తీరికొనే ప్రజలు అక్కడ ఉంటారు. ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకునేవారు అధికం. ఎలక్ట్రానిక్ రీడర్స్ డిజిటల్ బుక్స్ ఎంతగా కొంటారో ప్రింట్ పుస్తకాలకు అంతే ఆదరణ ఉంది. పుస్తక పఠనం కేవలం విజ్ఞానం కోసమే కాదు, మానసికోల్లాసానికి, సమాజం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడటానికి, జీవితాన్ని ఆనందకరం చేసుకోవడానికి అని నమ్ముతారు. పిల్లలకు అదే నేర్పుతారు. మీరు వెళ్ళిన దేశంలోనో చూసిన ప్రాంతంలోనో ఏమైనా మంచి విషయాలు, అలవాట్లు, సంప్రదాయాలు తారసపడి ఉంటాయి కదా. ఏదైనా ప్రేరణ, స్ఫూర్తినిచ్చి మనకి ఆచరణీయమైన సంగతులు అయితే చాలు. ఆ విషయాలు ఏవైనా సరే మీరు రాసుకోవచ్చు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ఫ్యూచర్లో చూసుకుని మీరే ఆనందంగా ఫీల్ అవుతారు, అప్పట్లో నేను ఇది రాశాను కదా అని చెప్పేసి. అదొక అలవాటుగా మారితే మరీ మంచిది. ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, నిష్కమా
కలిసా నిన్నేనా, మనసి ఇచ్చానా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ, ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు, మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. ఉన్న చోటే ఉంటే ఆలోచనలు ముందుకు సాగవు. ఒక్కొక్కసారి అంతకు మించి ప్రపంచం లేదు అనుకునే ప్రమాదము ఉంది. బావిలో కప్ప జీవితం అంటే ఇదే. కానీ 4 అడుగులు ముందుకేసి కొత్త ప్రదేశాలకు వెళ్ళగలిగినప్పుడే అప్పటిదాకా మనం అనుకున్న ప్రపంచం మరోలా కొత్తగా తోస్తుంది. అనుభవంలోకి రాని తెలియని సంతోషాలకు దగ్గర చేస్తుంది. అందుకే మనిషి అన్నాక 4 చోట్లకు తిరగాలి అబ్బా అంటారు ఎవరు? పెద్దలు. కానీ ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఖర్చు. పర్యటనలు చేయడం అందరికీ సాధ్యమా అని డీలా పడిపోనక్కర్లేదు. మనసుంటే టీ అమ్ముకునైనా 4 దేశాలు చుట్టి రావచ్చు.
ఏంటి భలే వారే జోకులు ఆపండి అంటారా? ఇంత మర్యాదగా కూడా అంటారు కదా, హే జోకులు ఆపు అంటారు. అయితే ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఛాయ్ వాలని అడగండి కావాలంటే, నాలుగే కాదు 44 దేశాలు సంతోషంగా చుట్టి రావచ్చు అంటారు. పదండి ఛాయ్ వాలా విదేశీ యాత్రల గురించి తెలుసుకుందాం. తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది అనేది ఒక సూక్తి. బాగుంది కదా. కేరళ రాష్ట్రం కొచ్చిలో బాలాజీ కాఫీ హౌస్ నిర్వహిస్తున్న 67 విజయన్, అతని భార్య 65 మోహన్ ఇద్దరు పర్యాటక ప్రియులు. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వంటి విషయాలంటే ఎగిరిగంతేస్తారు. వీరి పర్యటనలు కేరళ రాష్ట్రానికో స్వదేశానికో పరిమితం కాలేదు. విదేశాలు తిరిగి రావడం వీరికి ఒక హాబీలా మారింది. ఆనందంగా బతకడం అంటే అభిరుచి మేరకు జీవించడమే అన్నది వీరి అభిప్రాయం. వీరికి అత్యంత ఆసక్తి కలిగిన జీవితాభిరుచి ఒకే ఒక్కటి, అదే పర్యటనలు చేయడం. వీరిద్దరికీ జీవనాధారం వీరు స్వయంగా నడుపుకునే టీ స్టాల్ మాత్రమే. విజయన్కు పర్యటనలపై 6 వయసు నుంచే ఆసక్తి ఏర్పడింది. తన తండ్రితో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని మధురై, పళని వంటి ఎన్నో కొత్త ప్రాంతాలకు వెళ్లి చూసొచ్చాడు. తెలిసి తెలియని వయసులో ఈ యాత్ర అతని మనసులో చెరగని ముద్ర వేసింది. తన తండ్రితో పాటు ఆ యాత్ర జ్ఞాపకాలు అతనిలో కొత్త కలలకు దారులు తెరిచాయి. అయితే విజయన్ జీవితం పూలబాట కాదు. అతను ఎదుగుతున్న కొద్దీ ఆ కుటుంబం కష్టాలు పడుతూనే రకరకాల బాధ్యతల బరువుని విజయన్పై మోపింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా తండ్రి తోడుగా కేరళ తమిళనాడుల్లోని ఆలయాలు పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగేశాడు. ఇలా ఉంటుండగా అతని తండ్రి చనిపోవడంతో పర్యటనలకు అవాంతరం ఎదురైంది. కుటుంబ బాధ్యతలు చుట్టుముట్టడంతో తన ఆకాంక్షల్ని కొంతకాలం వాయిదా వేసుకోక తప్పలేదు. భర్తకు తోడుగా కుటుంబ పరిస్థితులు వెనక్కి లాగుతున్నా గాని 1988 హిమాలయాలకు యాత్ర చేయగలిగాడు విజయన్. అయితే ఈ యాత్ర ఆయన తనకు తానుగా సిద్ధమైనది కాదు. హిమాలయాల ట్రెక్కింగ్ కు వెళ్తున్న వారికి వంట సాయం అందించడానికే వారి వెంట వెళ్లాడు విజయన్. అంతకు ముందే కొచ్చికి చెందిన మోహన్ తో అతనికి వివాహమైంది. మోహన్ కి కొచ్చి పట్టణంలో తాను నివసించే వీధులు తప్ప ఇంకేం తెలియదు. విజయంతో వివాహం అయిన తర్వాత వీరిద్దరూ కేరళలోని ముఖ్యమైన నగరాలు పట్టణాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు ముఖ్య పట్టణాల్లో యాత్రలు చేశారు. ఈ పర్యటనల్లో మోహన్ ఎంతో ఆనందం అనుభవించిందని, ఆమె ముఖం కొత్త కాంతలతో వెలిగిపోయేదని విజయన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. పేద కుటుంబానికి చెందిన తాము విదేశాల్లో యాత్ర చేయడానికి వెళ్లగలమని మొదట్లో విజయన్ దంపతులు ఊహించనే లేదు. కలలో కూడా విదేశీ యాత్ర గురించి ఆయన ఆలోచనే చేయలేదు. అతని భార్యది అదే పరిస్థితి. అయినా సరే విజయన్తో కలిసి ఆమె కూడా ఎన్నో విదేశీ యాత్రలు చేశారు. ఎన్ని దేశాల్లో పర్యటించినా తనను బాగా ఆకట్టుకుంటున్న దేశం స్విట్జర్లాండ్ అని ఆమె చెబుతూ ఉంటారు. ఇజ్రాయెల్లో ఎత్తైన జీసస్ విగ్రహం చూడడం మర్చిపోలేని అనుభూతి అని కూడా చెప్తూ ఉంటారు ఆవిడ. విజయన్ దంపతులు చేసే ఈ యాత్రలు అప్పటికప్పుడు జరుగుతున్నవి కావు. పక్కా ప్రణాళికతోనే కొనసాగిస్తుంటారు. ఎక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు ఉండాలి, అక్కడి వాతావరణం ఎలాంటిది, ఇలాంటి అంశాలన్నీ ముందుగానే తెలుసుకుని పక్కా ప్రణాళికతో ప్రయాణానికి సిద్ధమవుతారు. టీ స్టాల్ వల్ల రోజుకి 300 రూపాయలు తక్కువ కాకుండా సంపాదిస్తారు. ఆ సొమ్ముని 6 గానీ 7 గానీ లెక్కలు వేసుకుంటారు. తమ దగ్గరున్న సొమ్ము సరిపోదు అనుకుంటే బ్యాంకు నుంచి కొంత మొత్తాన్ని లోన్గా తీసుకుంటారు. తనకు 3-4 టీషర్ట్లు, ప్యాంట్లు, ఆమెకు 3 పంజాబీ డ్రెస్లు, ఇలా పెద్ద లగేజ్ ఏది లేకుండా బ్యాగులు సర్దేసుకుంటారు. ఫ్లైట్ ఎక్కేసి తాము వెళ్లాలనుకునే దేశానికి రివ్వున ఎగిరిపోతారు. అలా వీరు పర్యటించిన దేశాల్లో థాయిలాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రియా, అరబ్ ఎమిరేట్స్, జోర్దాన్, సింగపూర్, మలేషియా, ఈజిప్ట్, ఇజ్రాయెల్, పాలస్తీనాల్ని కలుపుకుని 18 వరకు ఉన్నాయి. పర్యటన నుంచి వచ్చాక టీ వ్యాపారంపై వచ్చే ఆదాయంతో బ్యాంకు రుణాన్ని తీర్చేస్తారు. మళ్లీ ఆదాయాన్ని కూడబెట్టడం, పర్యటనలకు రెడీ కావడం ఒక నిరంతర ప్రక్రియగా వీరు ప్రణాళిక వేసుకుంటారు. తాము పర్యటించబోయే దేశాలకు సంబంధించిన సావనీర్లు, ఇతర సమాచారాన్ని జాగ్రత్తగా తమతో తీసుకువెళ్తారు. అంతకుమించి పెద్దగా ఏమి ఖర్చు చేయరు. టీ అమ్మకాలతో ఆదాయాన్ని కూడబెట్టుకుని విజయన్ దంపతులు చేసే విదేశీ యాత్రలు చాలా మంది విదేశీయులతో స్నేహాన్ని అందించాయి. ఆయా దేశాల్లో వీరిని అభిమానించి ఆచరించేవారు పెరిగారు. 10 కిందట ఒకసారి 2008 జోర్డాన్, ఈజిప్ట్ తదితర దేశాల్లో 18 గడిపి స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో దుబాయ్లో ఆగారు. అయితే చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చైపోవడంతో అక్కడి పత్రికా విలేకరి ఒకరితో మాట్లాడుతూ ఈ ఒక్క దేశంలోనే సరిగ్గా ఏమీ చూడకుండా వెళ్లిపోవాల్సి వస్తోంది అని చెప్పారట. ఆ విషయం పత్రికలో రావడంతో దుబాయ్లోని అరుహా టూర్స్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఎంతో సానుకూలంగా స్పందించి అక్కడ విజయన్ మోహన టూర్ ఖర్చులకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. అంతేకాదు ఆ దేశంలో 4 పగళ్లు 3 రాత్రులు గడపడానికి తగిన స్కెడ్యూల్ని పంపించింది. అలా మళ్లీ టూర్ వెళ్లి అక్కడ గ్లోబల్ విలేజ్, బుర్జ్ ఖలీఫా, మిరాకల్ గార్డెన్, థౌ క్రూయిజ్, డిజర్ట్ సఫారీ ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా ప్రాంతాలని తిరిగేసి ఇదో మిరాకల్ సిటీ ఎరిగి దావిచ్చారు. వయసు పెరుగుతున్న కొద్దీ విజయన్ దంపతులకు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పర్యటనల కోసం బ్యాంకుల నుంచి లోన్ పొందడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక సందర్భంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు చేతిలో ఉండే సొమ్మంతా ఖర్చైపోయింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్న మిత్రులు కొందరు ఆశ్రయం కల్పించి ఆహారము అందించారు. తిరుగు ప్రయాణానికి టికెట్ల కోసం నగదు సాయము చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పర్యటనలకు వెళ్లకుండా ఉండలేమని ఈ దంపతులు చెబుతున్నారు. పూర్తి నిరాడంబరతతో ఎలాంటి వ్యర్థమైన సామాగ్రికి సొమ్ము దుర్వినియోగం చేయకుండా పొదుపుగా ఉండడం వీరి ప్రత్యేకత. ఈ ఏడాది అంటార్క్టికా, చైనా వెళ్లాలని వీరిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఈ దంపతులిద్దరి జీవన యాత్రలు సజావుగా సాగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమె డాక్టర్ బృంద ఐఏఎస్, ఒడిశాలోని కాంధమాల్ జిల్లాకు కలెక్టర్. కాస్తో కూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలి అనుకునే కలెక్టర్ ఆవిడ. అదసలే ఒడిశా బీమార్ రాష్ట్రాల్లో ఒకటి. అంతులేని పేదరికం, జాడ తెలియని అభివృద్ధి, అనేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందనే అందదు. ఒకరోజు ఆమె పత్రికలు చదువుతుంటే ఓ వార్త ఆమెను ఆకర్షించింది. వివరాలు తెలుసుకుని ఓ కలెక్టర్గా సిగ్గుపడింది. డ్రైవర్ని పిలిచి గుమ్సాహి అనే ఊరి దగ్గరికి తీసుకువెళ్లాలి అని చెప్పింది. డ్రైవర్ ముందు కంగారు పడ్డాడు. అయినా ఆమె బయలుదేరింది, ఊరు చేరుకుంది. ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది. ఆయన ఓ మట్టి మనిషి, వయస్సు 45. పుల్బాని తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు. ఒంటి చేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా. ఈయనేమో ఒడిశా మాంఝీ. ఎందుకో తెలుసా, ఇతను అంతే, ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలంటే కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు. ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకు, తన ఊరు నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్న అవస్థలే. ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదు. లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు ఈ సమస్య అస్సలు పట్టలేదు. అదే కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేదా అని తన భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది. ఓ పలుగు పారా పట్టుకుని బయలుదేరాడు. రోజు పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు తనే రోడ్డు వేయడం మొదలుపెట్టాడు. రాళ్లు రప్పల్ని తొలగిస్తూ రోడ్డు వేసుకుంటూ పోతున్నాడు. మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన లక్ష్యం. ఒక్కడూ సహకరించిన వాడు లేడు. అయితేనేం, ఆ గడ్డపార ఆగలేదు. ఆ గడ్డపార పట్టిన చేయి అలసిపోలేదు. 2 ఏళ్లపాటు కష్టపడ్డాడు. నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు. 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు. ఓ రోజు ఓ స్థానిక పత్రిక జర్నలిస్ట్ ఆ కథని రాశాడు. అది ఆ కలెక్టర్ దగ్గరికి చేరింది. ఆమె చదివింది, ఆమె కళ్ళు చెమర్చాయి. ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదా అనే భావన ఆమెకు కలిగింది. అందుకే ఆ ఊరికి బయలుదేరింది. అతన్ని కలిసింది, మాట్లాడింది, ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్ళింది. అక్కడ ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది. మిగతా 7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి తనకు అందుబాటులో ఉన్న నిధుల్ని అడ్జస్ట్ చేసింది. ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దగ్గరుండి మరీ నిర్మాణ పర్యవేక్షణ చేసింది. అంతేకాదు, ఇప్పుడు ఆ ఊరికి కరెంటు స్తంభాలు, లైన్లు పడుతున్నాయి, మంచినీటి సరఫరా ప్రణాళిక రూపుదిద్దుకుంది. మరో విషయం, ఈ 2 ఏళ్ల పాటు జలంధర్ నాయక్ చేసిన పనికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇవ్వటానికి ఆమె అంగీకరించింది కూడా. వావ్, ఇది కదా సక్సెస్ స్టోరీ. అసలు ఇవి కదా 10 మందికి స్ఫూర్తినిచ్చే అసలు విజయగాథలు. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం February 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆ
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.